బాబా దర్శనం చేసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుటచి అతడు బాబాకి నిజభక్తుడయ్యాడు. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వెళ్ళాడు. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేశారు. అతని మేనల్లోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనానికి తోడ్పడింది. అప్పటి నుంచి అతనికి బాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. డాక్టరు పిళ్ళే అనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు చాలా ప్రేమ. బాబా అతనిని అన్నా అని పిలుచువాడు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే నారిపుండు వల్ల బాధపడసాగాడు. అతడు కాకా సాహెబ్ దీక్షిత్తో, "బాధ చాలా హెచ్చుగా ఉన్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకునుటకై నేనీ బాధను అనుభవించుచున్నాను. కావున బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందిగా వేడమన్నాడు." దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు. బాబా మనస్సు కరిగింది. బాబా దీక్షిత్తో ఇట్లన్నారు, "నిర్భయుడుగా ఉండమనుము. అతడెందుకు 10 జన్మల వరకు బాధపడవలెను? 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలవాడను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేలా చావును కోరవలను" అన్నారు. "అతనిని ఎవరైనా మోసుకుని తీసుకుని రండి. అతని బాధను శాశ్వతంగా నిర్మూలిస్తాను" అని చెప్పగా ఆ స్థితిలో డాక్టర్ను తీసుకువచ్చి బాబాకు కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండ చోట కూర్చుండబెట్టారు. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లు చెప్పారు, "ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దాని నోర్చుకునుము. అల్లా ఏ ఆచి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము" అన్నారు. నానాసాహెబ్ కట్టు కట్టిననియూ కాని గుణమివ్వలేదనియూ డాక్టర్ పిళ్ళే చెప్పాడు. బాబా ఇట్లన్నారు, "నానా తెలివి తక్కువవాడు. కట్లు విప్పుము. లేనుచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును" అన్నారు. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచి ఉన్నది. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడ్డాయి. ఆ బాధను భరించలేక డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగాడు. కొంతసేపటికి అతని నొప్పి నెమ్మదించింది. అతనికి ఏడుపు, నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచున్నాయి. బాబా ఇట్లన్నారు, "చూడండి, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు." అనగా పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చునని అడిగాడు. బాబా ఇట్లు జవాబు చెప్పాడు, "నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఈ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గుణము. నీవు త్వరలో బాగయ్యదవు." అనగా ఊదీ పూయుట వలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయింది. శ్యామా తమ్ముడు బాపాజీ సావూల్ విహర్ దగ్గర ఉండేవాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు జ్వరం వచ్చింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వల్ల చంకలో 2 బొబ్బలు లేచాయి. బాపాజీ శ్యామా వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడవలసిందిగా ప్రార్థించాడు. శ్యామా భయపడ్డాడు. కాని యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాడు. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాడు. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞనిమ్మన్నాడు. బాబా ఇట్లు పలికారు, "ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊదీని పంపుము. జ్వరము కానీ బొబ్బలు కానీ లక్ష్యపెట్టనవసరము లేదు. మన తండ్రియును, యజమానియును ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమవుతుంది. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయము వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము అన్నారు సాయిబాబా. శ్యామాకు బాబా ఊది యందు సంపూర్ణమైన విశ్వాసమున్నది. బాపాజీ ద్వారా దానిని పంపాడు. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించారు. దానిని తీసుకునిన వెంటనే బాగా చెమట పట్టింది, జ్వరం తగ్గింది, రోగికి మంచి నిద్ర పట్టింది. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడ్డాడు. జ్వరం పోయింది, బొబ్బలు మానిపోయాయి. ఆ మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేశను అని చెప్పాడు. అప్పుడు ఉదయం వెళ్ళి త్వరగా రమ్ము అన్న బాబా మాటల భావాన్ని శ్యామ తెలుసుకొనగలిగాడు. టీ త్రాగి శ్యామ తిరిగి వచ్చాడు. వచ్చి బాబాకు నమస్కరించాడు. దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు, దానిని తిరిగి శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదిస్తావు అన్నాడు. బాబా చిరునవ్వుతో ఇట్లు జవాబిచ్చాడు, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేను ఏమీయో చేయకున్నను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షీభూతుడును మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు దేవుడు. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే. వారినెల్లప్పుడూ నేను జ్ఞాపకము చేయుదును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములు ఊడి మోక్షమును పొందెదరు అన్నారు. తరువాత ఒక ఇరానీవాని అనుభవాన్ని వినండి. ఒక ఇరానీవాడు కలడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ వచ్చేది. మూర్చ రాగానే ఆమె మాటలు లేకుండా పడిపోయేది. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పిపోయేది. ఏ మందుల వల్ల ఆమెకు నయం కాలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీనిచ్చి ఉపయోగించమని చెప్పాడు. విలే పార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత వద్ద ఊదీ తీసుకుని రమ్మన్నాడు. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించేవాడు. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్చ 7 గంటలకు ఒకసారి రాసాగింది. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా నయమయ్యింది. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడేవాడు. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేవారు. కనుక ఆపరేషన్ను చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు, ఆపరేషన్కు ఒప్పుకోలేదు. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉన్నది. ఆ గ్రామపు ఇనాముదారు అతడికి వచ్చుట తటస్థించింది. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉన్నది. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాడు. 5 నిమిషాలలో ఊదీ గుణమిచ్చింది. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడింది. వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాడు. కాయస్థ ప్రభుకులానికి చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయాన మిగుల బాధపడుతున్నది. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడేది. ఆమెకి ఏమీయూ తోచలేదు. బాబా భక్తుడు కళ్యాణవాసుడగు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించు నాటికి సిరిడీ తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాడు. ఆమె గర్భవతి కాగా ఆ భార్యాభర్తలు సిరిడీకి వచ్చారు. కొన్ని మాసములు అక్కడ ఉన్నారు. బాబాని పూజించారు. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలాన్ని పొందారు. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చింది. మామూలుగానే యోనిలో అడ్డుగనిపించింది. ఆమె మిగులు బాధపడింది. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించింది. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేకుండా ప్రసవించింది. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉన్నది. కాని తల్లి ఆందోళన బాధ తప్పింది. వారు ఊదీ మహిమను గుర్తించి బాబాకు నమస్కరించి కృతజ్ఞులై ఉన్నారు. శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఈ అధ్యాయములలో కూడా ఊదీ మహిమ వర్ణించబడింది. ఇందులో బాబా ఇద్దరు వ్యక్తుల చేత పరీక్షించబడ్డారు. వారిలో ఏ లోపము లేదని ఇందు చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదటగా విందాం. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడతాయి. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అంటారు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేలా అని కూడా అంటుంటారు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ ఎందుకు చేయవలెను అంటారు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిన వారున్నారు. సిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగేవాడు. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించేవారు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు సిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచ్చటే నిలిచిపోయారు. అటువంటి రెండు ఉదాహరణలను ఈ దిగువ విందాం. కాకా మహాజని స్నేహితుడు ఒకడున్నాడు. అతడు నిరాకారుడకు భగవంతుణ్ణి ఆరాధించేవాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకునుటకు సిరిడీ పోవడానికి అంగీకరించాడు. కాని బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననీ చెప్పాడు. కాకా ఈ షరతులకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం సిరిడీ చేరారు. వారు మెసీదు మెట్లును ఎక్కగానే కొంచెము దూరమునున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాడు. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉన్నది. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉన్నది. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞాపకం తెచ్చింది. శరీరము సంతోషంతో ఉప్పొంగింది. ఆ కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడిపోయిన ఆ స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అన్నాడు. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయాన్ని మరిచిన వాడై బాబా పాదాలపై పడ్డాడు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చాడు. బాబా కాకానే దక్షిణ అడుగుచున్నాడు, కాని అతని స్నేహితుణ్ణి అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాడు, నేను నీతో ఉన్నాను కదా, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అని అడిగాడు. నీవే బాబాను అడుగుము అని కాకా మహాజని జవాబిచ్చాడు. ఏమిటి నీ స్నేహితుడు మాట్లాడుతున్నాడు అని బాబా కాకా మహాజనిని అడిగాడు. తన స్నేహితుడు కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడని కాకా మహాజని చెప్పాడు. అందుకు బాబా, నాకు దక్షిణ ఇచ్చుట నీకిష్టము లేదు, అందుకే నిన్ను అడగలేదు, కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు అన్నారు. కాకా ఇచ్చినంత, అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాడు. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా ఇట్లు అతనికి బోధించాడు. నీవు దానిని తీసివేయము. మనకు, అనగా నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడను తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలిసికొనగలము అని పలికి బాబా వారికి సెలవిచ్చారు. ఆ సమయంలో ఆకాశం మేఘాలతో కప్పి ఉన్నప్పటికీ, వర్షము వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించారు. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరారు. అతడి ఇంటికి పోయి తలుపు తీయసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయింది. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షించబడియుండును. వాని అదృష్టానుసారంగా అవి చచ్చాయి. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెనేమో అనుకున్నాడు. ఠక్కర్ జటాబాయి అనే హైకోర్టు ప్లేడరకు ఒక పెద్ద కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేసేవాడు. యజమానియు మేనేజరు అన్యోన్యంగా ఉండేవారు. కాకా సిరిడీకి అనేకసార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవన్నీ టక్కరకు తెలుసు. కుతూహలం కోసం బాబా అని పరీక్షించు ఆసక్తితో టక్కరు కాకాతో కలిసి హోళీ సెలవుల్లో సిరిడీకి పోవడానికి నిశ్చయించుకున్నాడు. కాకా ఎప్పుడు తిరుగువచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరు ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాడు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొన్నాడు. వారు సిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనానికై మసీదుకు పోయారు. అప్పుడు అక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉన్నాడు. బాబాసాహెబ్ తర్కడ్ను చూసిన కాకా మహాజని యజమాని టక్కర్, "మీరెందుకు వచ్చారిక్కడికి?" అని అడిగారు. దర్శనం కొరకని తర్కడ్ జవాబు చెప్పాడు. "మహిమలేమైనా జరిగినవా?" అని టక్కర్ ప్రశ్నించాడు. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదని, భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగునని బాబాసాహెబ్ తర్కడ్ బదులు చెప్పాడు. కాక బాబా పాదాలకు నమస్కరించి తాను కొన్న 2 ద్రాక్ష పండ్లను అర్పించాడు. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ పంపకంలో టక్కరకు కూడా కొన్ని ద్రాక్ష పండ్లు వచ్చాయి. అతనికి అవి తినడానికి ఇష్టపడలేదు. ఎందుచేతనగా, ఆయన డాక్టరు కడిగి శుభ్రపరచనదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉన్నాడట. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వాటిని తినుటకు ఇష్టము లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుడిచి పారవేయలేకపోయాడు. పారవేసినట్లయితే బాగుండదని వాని నోటిలో వేసుకున్నాడు. గింజలనేమి చేయవలెనో తోచలేదు. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు భయపడ్డాడు. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తొదకు గింజలు తన జోబిలో వేసుకున్నాడు. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు తినడం ఇష్టం లేదని తెలియదా? వాటిని ఎందుకు బలవంతంగా ఇచ్చారు? ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకా మరికొన్ని ద్రాక్ష పండ్లు తెచ్చి అతనికిచ్చాడు. అతడు వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నాడు. అది గమనించి బాబా తినమని ఆజ్ఞాపించాడు. వారి ఆజ్ఞానుసారము నోట్లో వేసుకోగా ఆశ్చర్యకరంగా ఆ ద్రాక్షలు గింజలు లేకుండా ఉండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపోయాడు. అద్భుతాలు చూడలేదనుకున్నాడు, కానీ అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివాటిగా మార్చివేశాడు. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! ఇంకా సందేహం ఉన్నటువంటి టక్కర్ తర్కడ దగ్గరకు వచ్చి, "నీకు ఎటువంటి ద్రాక్షలు దొరికినవి?" అని అడిగాడు. గింజలతో ఉన్నవని తర్కడ్ చెప్పాడు. టక్కర్ ఆశ్చర్యపోయాడు. అప్పటికీ నమ్మకం కుదరని టక్కర్, "సాయిబాబా ఈసారి ద్రాక్ష పండ్ల పంపకం మొట్టమొదట కాకా నుంచి ప్రారంభించాలి" అనుకున్నాడు. అతని మనసు నందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి 2 ద్రాక్షల పంపిణీ ప్రారంభించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ నిదర్శనంతో టక్కర్ సంతృప్తి చెందాడు. శ్యామ టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాడు. అందుకు బాబా ఇట్లన్నాడు, "అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు" అనగానే కాకా ఈ జవాబుకు చాలా సంతోషం చెందాడు. తన మనోనిశ్చయం మరిచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాడు. మధ్యాహ్నహారతైన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు వచ్చారు. శ్యామ వారి పక్షాన మాట్లాడాడు. బాబా ఇట్లు చెప్పసాగాడు, "ఒక చంచల మనస్సు గల పెద్ద మనిషి ఉండేవాడు. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉన్నది. ఎట్టి విచారములు లేకుండా జీవిస్తున్నాడు. అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడా తిరుగుతూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేస్తాడు, మరొకప్పుడు వాటిని మోస్తుంటాడు. అతని మనస్సు నాకు నిలకడలేదు. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టమొచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లా భ్రమించదవు? ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండు" అని చెప్పాను అన్నారు బాబా. వెంటనే టక్కర్, "ఇది అంతయో తన గూర్చియే" అని గ్రహించాడు. కాకా కూడా తన వెంట రావాలననుకున్నాడు, కాని కాకాకు అంత త్వరగా సిరిడీ విడుచుట కాజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో కలిసి పోవుటకు అనుజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కరకు నిదర్శనాలు దొరికాయి.